சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராசரோபஜிவ்யம் கருணாமசுனை கடாட்சபாதை குருமாமம்ப கிருதார்த்த சார்த்தவாகம் சரதா சரதாம்போஜவதனாவதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் விமலபட்டி கமலகுட்டி புஸ்தக ருத்ராட்சசஸ்தஹஸ்தபுட்டி காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரிஞ்சி வாகர்த்தாவிவ சம்ப்ருக்தவு வாகர்த்த பிரதிபத்தயே ஜகத பிதரௌ வந்தே பார்வதி பரமேஸ்வரௌ குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தக்ஷிணாமூர்த்தயே நம. நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். நம சிவாய சாம்பாய சாந்தாய பரமாத்மனே மிருத்யுஞ்ஜயாய ருத்ராய மகாதேவாய தே நம.
மன ஈ ரோஜு நுஞ்சி சிவகல்யாணாన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శివకళ్యాణం అనే విషయం మనకి శివ పురాణంలో ఇతర పురాణాల్లో కూడా ఉన్నది. మరొక రహస్యమైన అంశం ఏంటంటే శాస్త్రీయ గ్రంథాల్లో కూడా శివ కళ్యాణం చెప్పబడుతున్నది. శివ కళ్యాణం అంటే అటు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం కదా, అందుకే అమ్మవారి పురాణాలు అయ్యవారి పురాణాలు రెండూ చెప్తుంది. దీనికి తోడు మంత్ర శాస్త్ర విశేషాల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఇలాగ అనేక గ్రంథాలను కలబోసుకుంటూ మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పబోతున్నాం. ఇందులో శివ ప్రాధాన్యం శక్తి ప్రాధాన్యం రెండూ కలబోసుకుని ఈ శివశక్తి క్షేత్రంలో దీనిని మనం గ్రహించబోతున్నాం. భవ్యమైనటువంటి శివపార్వత కళ్యాణంలో విశేషం ఏంటంటే అమ్మవారు అయ్యవారు విధిగా ఉండి తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది నిజానికి జరిగినదేనా? అసలు అమ్మవారు అయ్యవారికి ఎప్పుడైనా విడిగా ఉంటారా? అయ్యవారు ఎప్పటి నుంచి ఉన్నారు, అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అందుకు పురాణాన్ని అటు వేదం చెప్పినటువంటి తత్వాన్ని అన్వయించుకుంటూ వెళితే పరమేశ్వరుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే వేదం గొప్ప మాట చెప్తుంది. యదా తమస్తన్నది వాన రాత్రి నతన్న దాసత్తివ ఏవ కేవల. అంటే సృష్టి స్థితులైనవి జరగక ముందు నుంచి కూడా విశ్వానికి పూర్వం నుంచి ఉన్నటువంటి మహాచైతన్యం ఏదుందో ఆ జ్యోతి స్వరూపమే శివం అని చెప్పబడుతున్నది. శివుడు ఎప్పుడైతే ఉన్నాడో శక్తి కూడా ఉన్నది. ఎందుకంటే శివుడంటేనే శక్తివంతుడు. దీపం ఉంటే వెలుగుంటుంది, పంచదార ఉంటే తీపి ఉంది, ఆ రెండు విడదీయరు. అలాగే శివుడు ఉన్నాడంటే శక్తి ఉంది, సర్వశక్తివంతుడే పరమేశ్వరుడు. అయితే సృష్టికి పూర్వం శక్తి శివుడి లోపల లీనమై ఉంటుంది, సృష్టి యందు శక్తి వ్యక్తమవుతుంది. అందుకు శివుడిలో ఎప్పుడు శక్తి ఉంటుంది, కానీ శివశక్తులు ఎప్పుడు ఉన్నటువంటి వారే. అందుకు ఈ మంత్రంలో చెప్తున్న విషయం ఏంటంటే సృష్టికి పూర్వం వెలుగు లేదు, చీకటి లేదు. యదా తమస్తం నదివా నరాత్రి, వెలుగు లేదు, చీకటి లేదు, పగలు లేదు, రాత్రి లేదు. వెలుగు లేదు, చీకటి లేదంటే మనం ఊహించగలమా? వెలుగు లేదంటే చీకటి ఉండాలి, చీకటి లేదంటే వెలుగు ఉండాలి. కానీ వెలుగు చీకటి రెండు లేదంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఇందులో మీరే ఆలోచించండి, మనం చూస్తున్న వెలుగు చీకట్లు సృష్టికి సంబంధించినవి. సృష్టికి పూర్వం ఎలాంటి ఉంది అంటే లోకంబులు కేసులు లోకస్తులు తగిన తుది నలోకంబుకు పెంచీకటి కప్పల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవించుందన్నాడే గజేంద్రుడు. ఆ విధంగా సృష్టికి పూర్వం ఉన్న పరం జ్యోతి, అలాంటి పరమేశ్వరుడు సర్వశక్తివంతు లేని జ్యోతిస్వరూపం ఉన్నది. తర్వాత ఆయన సంకల్పం నుంచి విశ్వమంతా క్రమంగా ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు యొక్క రజోగుణ నియామక శక్తి బ్రహ్మదేవుడిగా ఆలోచించింది. ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. అయితే ఈ బ్రహ్మదేవుడు పూర్వమే శివస్వరూపమే నారాయణ రూపంతో వచ్చి ఆ నారాయణ నాభీకమల నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇది తెలుసుకోవాల్సిన పద్ధతి. అలాంటి బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసేటప్పుడు తనకంటూ సృష్టి సహకార శక్తుల్ని కొందరిని తయారు చేశాడు. ఎప్పుడైనా సరే ఒక పని చేయాలంటే దానికంటూ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అలా సృష్టి చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో బ్రహ్మగారి సహాయ శక్తులు ఎవరు అంటే ప్రజాపతులు, మనువులు, మహర్షులు. వీళ్ళు సృష్టి యందు బ్రహ్మకి సహకరించే శక్తులు. వీరందరూ బ్రహ్మ మనస్సు నుంచి సృజింపబడినప్పటికీ ఆయన సహకరించే శక్తులు ఉన్నారు, ప్రజాపతులు, మనుగులు, మహర్షులు. ఈ ప్రజాపతుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఘటికుడు, అందరు దక్షుడనే ప్రజాపతి ఉన్నాడు. ఈ దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు ఒక ఆజ్ఞ వేశాడు, నీ ద్వారా సత్సంతానం కలిగి ఆ సత్సంతానం ద్వారా సృష్టి వర్ధిల్లాలి, విస్తరించాలి. అయితే మంచి సత్సంతానం కలగాలన్నా శివశక్తి యొక్క అనుగ్రహం నీకు కావాలి. అందుకు నువ్వు తపస్సు చేయి. తపస్సు చేయండి, ఏ పని ప్రారంభించకూడదు. ఇది కూడా తెలుసుకోండి. బ్రహ్మగారు కూడా సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట తపస్సు చేసి శక్తిని సంపాదించారు. కానీ ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానము, శక్తి కూడా తపస్సు వల్లే రావాలి. ఇది ప్రతి వారు తెలుసుకుంటే తపస్సు చేయదు, ఏ పని చేయలేదు. తపస్సు అంటే ఏకాగ్రమైన ఆలోచనని భగవంతుడిపై కేంద్రీకరించడమే తపస్సు. అప్పుడు నీకు ఏ పని చేయాలన్నా దానికి కావాల్సిన శక్తి వస్తుంది. బ్రహ్మగారు ఆ పద్ధతిని అవలంబించారు, దక్షుడికి అదే బోధించారు. నువ్వు తపస్సు చేయి, శివశక్తిని నువ్వు ఉపాసించు. ఆ శక్తి నీకు పుత్రిగా లభిస్తే తర్వాత నీకు మంచి సత్సంతానం లభిస్తుంది. అందుకు శక్తినే నువ్వు సంతానంగా ముందు పొందు. ఆ శక్తి అంశాలతో తర్వాత ఉత్తమ సంతానం నీకు కలుగుతుంది అని బ్రహ్మదేవుడు ఎప్పుడైతే బోధించాడో, దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి నుంచి మంత్రం తీసుకుని శివశక్తిని ఉపాసన చేశాడు. ఎందుకంటే శివశక్తి కొత్తగా ఉండేది కదా, ఎప్పుడు ఉన్నది. ఎప్పుడు ఉన్న శక్తిని ఉపాసన చేస్తే ఆ మంత్ర అనుష్ఠానానికి ఫలితంగా దక్ష ప్రజాపతి ముందు ఆ శక్తి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం కావాలన్నది, అమ్మా నా పని మంచి సంతానాన్ని కలిగి సృష్టిని విస్తరింపజేయడం. ఆ పనికి కావలసిన శక్తిని నువ్వే అనుగ్రహించాలి, నువ్వు నాకు సంతానంగా కలగాలి అని ప్రార్థించాడు. అప్పుడు కలుగుతాను కానీ నాకు నియమం ఉన్నది, నేను ఎప్పుడు ఏ రూపంతో వచ్చినా నేను శివుని యొక్క శక్తిని. అందులో నేను ఇప్పుడు మళ్ళీ నీకు సంతానంగా కలిగాక నన్ను శివునికి ఇచ్చిన వివాహం చేయాలి అని చెప్పాను. సరేనమ్మా అన్నాడు, సన్నద్ధులయ్యాడు. తర్వాత అమ్మవారు చెప్పిన ప్రకారంగానే దక్ష ప్రజాపతికి కుమార్తెగా కలిగింది. అయితే అప్పుడు ఆమె పేరు పెట్టాడు తను, సతీ అని పేరు పెట్టాడండి. ఎంత చక్కటి పాట చూడండి, సర్వాంతర్యామిని సతీ. ఎందులో నామం ఇది, లలితా శాస్త్రనామంలో వచ్చింది సతీ. సతీ అంటే అర్థం ఏంటంటే సచ్చిదానందంలో సత్ అనే మాట ఉన్నది. సత్ అంటే ఎప్పుడు ఉండున్నది అని అర్థం, ఎప్పుడు ఉండే శక్తి సత్ అని. ఆ సత్ అనే శబ్దానికి స్త్రీలింగం సతీ, అంటే శాశ్వతమైన శక్తి అని అర్థం. అంత చక్కటి పేరు, అందుకే ఆ సతికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి పేరు దివ్యనామం. ఆ సతీదేవి ఆవిర్భవించిన తర్వాత క్రమక్రమంగా బాల్య దశ నుంచి యవ్వన దశలో వస్తోందమ్మ. ఇక్కడ దక్షుడి యొక్క భాగ్యం ఏంటంటే ఆ చరాచర జగత్తుని నడిపే అమ్మవారు ఒక రూపాన్ని ధరించి బాలికా రూపం నుంచి క్రమంగా ఆవిడ యువతిగా వర్ధిల్లుతుంటే ఆమె యొక్క బాలాస్వరూపం నుంచి అన్ని రూపాలు చూసేటండి మహాంగుడు. ఆ తపస్సు యొక్క భాగ్యం వల్ల లభించింది. కానీ పురాణంలో సైకాలజీ కూడా ఉంది చాలా, మనస్తత్వ శాస్త్రం. దాన్ని బట్టి చూస్తుంటే అంతకుముందు తపస్సు చేసి సంపాదించాడు, కానీ తనకు కూతురుగా కలిగిన దగ్గర నుంచి అతనికి ఒక భావం కలిగి నేను నా కూతురు అనే భావం కలిగి క్రమక్రమంగా నా చేత పెంచబడుతోంది, నా చేత పెరుగుతోంది, నాది అనేటువంటి భావం కలిగిందండి. దీన్నే మాయ అంటారు. అలవాటైపోతున్న కొద్దీ అసలు సత్యం మరుగులు పెడిపోతుంది. అందుకే నా కూతురు, నా కుమార్తె, నాది అనే భావం కలిగింది. పైగా ఆవిడే మహామాయ ఇంక చెప్పేదే ఉంది. మొత్తానికి మా అమ్మాయి అనే భావంతో క్రమంగా పెంచాడు. ఇప్పుడు యవ్వనం వచ్చింది. సంప్రదాయ ప్రకారంగా ఒక స్వయంవరం ఏర్పాటు చేసి ఆమె వరించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలి. అందుకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అమ్మవారు ఏమనుకున్నారు, అంతకుముందు తాను చెప్పింది శివుడికి ఇచ్చి వివాహం చేయాలి, కానీ స్వయంవరాన్ని శివుడికి కూడా వచ్చి ఉంటాడు అనుకున్నాడు. కానీ దక్షుడికి శివుడు అంటే పడబడ్డాడు. ఇదేమిటయ్యా, శివుడంటే ఎందుకు పడదు అంటే అది ప్రారంభం. అదేం చేస్తాం, కొందరికి శివుడు చేసిన అపకారమో లేదు, ఇంకెవరో చేసిన ఉపకారమో లేదు, అయినప్పటికీ ద్వేషం ఉంటుంది. అది పాప సంస్కారాలు అంటే దేవతా ద్వేషం ఏర్పడుతుంది కొద్దిలేదు. ఇందులో కూడా సైకాలజీ ఉందండి, తెలుసుకోవాల్సింది. దక్షుడు అంటే ఏమిటి, సృష్టి చేసేటువంటి ఒక శక్తి కదా. శివుడంటే ఏమిటి, ఇవన్నీ లయం చేసేవాడు కదా. అందుకు మేము చేసే సృష్టిని ఆయన లయం చేస్తాడు అనే ఉద్దేశం. ఇది అజ్ఞానం. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయములు ఉన్నాయి. మన హిందువులో అని మనకే చాలా హిందూ ధర్మములు తెలియదు. మేము పురాణ కథల ఆధారంగా తీసుకుని కథ నెపం ధర్మం చెప్పడం ప్రధానం. మన హిందూ విజ్ఞానం తెలుసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, రుద్ర అని ముగ్గురు లేరు, ఉన్నవాడు ఒక్కడే. ఉన్నవాడు ఒక్కడే. సృష్టి చేసేటప్పుడు ఆయన్నే బ్రహ్మ అంటున్నాం, స్థితి చేసేటప్పుడు ఆయన్నే విష్ణు అంటున్నాం, లయం చేసేటప్పుడు ఆయన్నే రుద్రుడు అంటున్నాం. మీరు కానీ విష్ణు భక్తులైతే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన విష్ణువు అని దండం పెట్టండి. మీరు శివభక్తులైతే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడే విష్ణుడు దండం పెట్టారు. ఏది చేసినా బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే జ్ఞానం మాత్రం ఉండాలి. అలా కాకుండా ముగ్గురు ఒకరే అని తెలియకుండా ముగ్గురులో ఒక్కడు అనుకుంటే ప్రమాదం. నేను అన్నమాట అర్థమైంది కదా, ముగ్గురులో ఒక్కడు కాదు, ముగ్గురు ఒక్కరే. ఈ మాట గజేంద్రుడికి తెలుసు. అందుకే ఎవ్వని చేయటనించి జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందు నిందు పరమేశ్వరుడెప్పడు పులల్లారణెప్పడు నాది మధ్యలయ్యడెప్పడు సర్వము తానయ్యిన వాడెప్పడు వాణిని ఆత్మభవు ఈశ్వరు నే చరణందు వేడేదన్నమాట. ఈశ్వరుడు అంటే ఇదేనండి, సృష్టి స్థితిలైన మూడు ఎవడు చేస్తున్నాడు అన్నిశ్వరుడు అంట. ఎతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభితం వసంతి అని ఉపనిషత్తు అంత చక్క నిర్వచనం చెప్పింది. అందుకు సృష్టి స్థితిలైలు చేసే ఈశ్వరుడు ఆయన్ని విష్ణు అనే భావనకు గజేంద్రుడు పిలిచాడు, ఆ రూపంత వచ్చాడు. శివ అనే భావంతో ఆరాధిస్తారు. సంహారం అంటే నాశనము కాదు, ఇది తెలుసుకోవాలి. సృష్టి ఒకరు చేస్తే, స్థితి ఒకరు చేస్తే సంహారం శివుడు చేసేస్తున్నాడని ఇక్కడే నేను ఈ రోజు శివాజీ విష్ణురూపాయ మంత్రానికి వ్యాఖ్యానం చెప్తున్నాను. గ్రహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కథలు కాలక్షేపాలు కాదు, అసలు విషయం తెలుసుకోవాలి, అది నా తాపత్రయం. శివాజీ విష్ణురూపాయ చెప్పనార్థం మనమేమనుకుంటాం, శివాజీ విష్ణురూపాయ అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదని చెప్తున్నారు. కానీ వేదం అంటాం, శివుడికి విష్ణువుకి భేదం లేదు అని కొత్తగా చెప్పక్కర్లేదు. శివుడికి విష్ణువుకి భేదం చూపించిన అజ్ఞాన లక్షణం. వేదం ఆ అజ్ఞానం దృష్టిలో పెట్టుకోదు. వేదం ఏ ఉద్దేశంతో చెప్తుందో చూడండి. విష్ణువు అంటే వ్యాపించిన వాడు అన్నారు. శివుడు అంటే త్రిగుణములకు అతీతమైన శుభస్వరూపుడు, నిర్మలుడు అని అర్థం. త్రిగుణ అతీత శివ, త్రిగుణములకు అతీతంగా ఉన్న శివుడు సృష్టికి పూర్వమున్న పరంజరు. ఆయనే సృష్టి ఎందు వ్యాపించి ఉన్నాడు. తనకు సృష్టి ఎందు ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు శివుడు. శివుడని ఎవడైతే ఉన్నాడో వాడే సృష్టి ఎందు వ్యాపించి ఉన్నాడు. అది వ్యాపించిన దానికి మూలమైన తత్వానికి భేదము లేదు, ఇది తెలుసుకోవాలి. కనిపిస్తున్న ప్రపంచంలో వ్యాపించి ఉన్నవాడే శివుడు. అందుకే ఏ శివుడు ఉన్నాడని వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఉన్నవాడు అంటే విష్ణువు అని అర్థం. కనుక సృష్టికి పూర్వమున్న పరంజ్యోతి అనే శివుడు ఈ సృష్టి ఎందుకు వ్యాపించి ఉన్నాడని తెలుసుకో, అది శివాజీ విష్ణు రూపాయ అంటే అర్థం. అలాగే శివరూపాయ విష్ణువే, శివుడే వ్యాపించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నదంతా శివుడే. ఇప్పించి అడుగు చెప్పారు, అటు నుంచి చెప్పారు. ఇది దీని యొక్క మంత్రార్థం. అజ్ఞానం చేసి భేదాలు పడుతూ ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. అందుకు ఇక్కడ ఈ తత్వం గ్రహించలేకపోతే పొరపాటు. అందుకు విష్ణు శివ అనేది ఇద్దరు పేరు కాదు, ఒక్కడి పేరు, ఒక్కడికి రెండు పేరు, అలాగే ఒక్కడే రెండు రూపాలు, ఇది తెలుసుకోవాలి. అజ్ఞానం చేసి భేద సృష్టి ఏర్పడుతుంది. కనుకనే సృష్టి స్థితిలైలు అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడో జరిగేది కాదు. సంహారం అనేది ఎప్పుడు జరుగుతుందండి. సంహారం అంటే నాశనం కాదు. మీరు హారం అంటే తెలుసు కదా, హారం అంటే ఏమిటి? ఒక దగ్గర కూర్చుట. సంహారం అంటే చక్కగా కూర్చుట అని అర్థం. ఒకదానికి ఒకటానికి చేసే పొందిక, శివుడు అంటే పొందిక చేసేవాడు అని అర్థం అనమాట. ఇది తెలుసుకోవాల్సింది. సంహారం లేకపోతే ప్రపంచం లేదు. స్థితి సంహారం కలిసి పెడుతూ ఉంటాయండి. అందుకే కథలు సామాన్యుల కోసం చెప్తారు, కానీ దానిలో జ్ఞానం ఉంటుంది. అది అందుకుని మనం అసామాన్యం అయిపోవాలి. ఎప్పుడు సామాన్యంగా మిగిలిపోతే ఎలాగా? నేను చూస్తూ ఉంటాను, కథ చెప్తుంటే సామాన్యంగా వింటారు, అసలు చెప్పకపోతే అవలసలు. కానీ అసలు తెలుసుకుపోతే ఎప్పటివరకు ఇంకా చిన్నపిల్లలు మిగిలిపోతాం. పాశ్చాత్యులు మన పురాణ కథల్లో ఉన్న ఫిలాసఫీని చెప్తున్నారు. మన ఫిలాసఫీ వదిలి కథల్లోనే ఉన్నాం. ఫిలాసఫీకి వెళ్ళాలి, తత్వంలోకి వెళ్ళాలి, అది నా తాపత్రయం. ఇప్పుడు సృష్టి స్థితి మూడు అర్థం చేసుకోండి దయచేసి. ఇది ఎప్పుడో జరిగేది కాదు. ప్రతి అణువులో కూడా నిరంతరం సృష్టి స్థితి జరుగుతూ ఉంటాయి. మనలో కూడా నిరంతరం సృష్టి స్థితి జరుగుతూ ఉంటాయి, లేకపోతే మనం ఇలా ఉండవు. నిన్న రాత్రి మనం పడుకుని వాళ్ళ పొద్దున్న లేచేటప్పటికల్లా మనలో ఎన్నో జీవకణాలు పోయాయి, కొత్త జీవకణాలు పుట్టాయి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండగానే ఎన్నో మనలో నశిస్తూనే కొత్త వస్తున్నాయి. మనం చిన్నప్పుడు బాలుల్లాగా ఉన్నాం కదా, ఆ బాల్యం ఏమి నశించిపోయిందా లేదా? తర్వాత యవ్వనం వచ్చింది, ఆ నశించిపోవడంలోనే పెరుగుదల ఉందా లేదా? పెరుగుదల అంటే పూర్వస్థితి పోయి మళ్ళీ స్థితి రావాలి, అది పరిణామము. నాశనం అనే కంటే పరిణామము అని చూసుకోవాలి. బాల్యం కౌమారంలో లయమైపోయింది, కౌమారం యవ్వనంలో లయమైపోయింది, యవ్వనం వార్ధక్యంలో లయమైపోయింది, వార్ధక్యం తర్వాత జీవుడు వాడి కర్మలు కనబడంతో మరుగుదలలో లయమవుతాడు. లయం అంటే లీనమగుట, అది ఒక దాంట్లో ఒకటి లీనమవుతూ జరుగుతుంటుంది. తన స్థితిలోనే లయ ఉంది, లయలోనే స్థితి ఉంది. ఇదే శివాజీ విష్ణురూపాయ శివరూపాయి తెలుస్తుంది కదా. స్థితి లేనికి భేదం లేదండి. అది శివుడు అంటే డిస్ట్రక్షన్, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటారు. మనం ముందు మనం తెలుసుకుంటే తర్వాత శివుడు అంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు. ఇంగ్లీష్ లో చెప్పంటే ఇస్ మెర్జర్, లయకారకుడు, లయం చేసేవాడు. అందుకే విష్ణు అంటే స్థితి, అంటే స్థితిలోనే లయ ఉంది, లయలో స్థితి ఉంది. ఇది తెలిస్తే చాలు, అజ్ఞానం చేత మనం భేదాలు తెచ్చుకోకూడదు. ఇది వీడికి అజ్ఞానం ఉంది, ఎవరికి? దక్షుడికి. దానితో అజ్ఞానం చేసి శివుడు అంటే సంహారకారుడు అనుకున్నాడు, కానీ ఆ శివుడు లేకపోతే బ్రహ్మకి సృష్టి చేసే శక్తి లేదు, విష్ణువుకి పాలన చేసే శక్తి లేదు, ఆ శివుడే సర్వఫల ప్రదాత అని జ్ఞానం వాడికి లేదు. ఆ కారణం చేత శివుడంటే ఒక ఆమె చిత్తశుద్ధి ఏర్పడిపోయి శివుని పిలవలేదు. కేవలం భౌతికమైన వేషాలే చూసి అదే గొప్ప అనుకునే వాళ్ళకి ఇటువంటి బుద్ధి ఏర్పడుతుంది. శివుడిని పిలవకుండా స్వయంవర సభ ఏర్పాటు చేశారు, అమ్మవారు వచ్చారండి. ఏదో లాంఛన ప్రకారంగా స్వయంవరం ఏర్పాటు చేశారు, కానీ తన నచ్చిన వరుణ్ణి వరించాలి. తన నచ్చిన వరుడు ఎవరు? శివుడే. అందుకే ఆవిడ చక్కగా మాల పట్టుకు వచ్చింది. వచ్చేటప్పుడు కల్లా చూస్తోంది, అందరూ కనబడుతున్నారు, కూడా శివుడు కనబడలేదు. అడిగింది నాన్నని, అందరి దేవతని పిలిచే కానీ శివుడిని ఎందుకు పిలవలేదు నాన్న? వెంటనే అమ్మా నువ్వు చిన్నపిల్లలకి ఏం తెలియదు అంటారు. చూసారా, అంతకుముందు తపస్సు చేసినప్పుడేమో ఎలా ప్రార్థించాడు, ఇన్నాళ్ళు పెంచేటప్పుడు కల్లా నువ్వు చిన్నపిల్లలకి ఏం తెలియదు అంట. మరి ఎంతవదమ్మా కృష్ణుడిని విశ్వరూపం చూసి కూడా వెంటనే పిల్లలు ఉంటుంది కదండి. అయితే ఆ భావంలో కొంచెం ప్రేమ ఉండదు, వేరే విషయం. వీటిలో కొంచెం అజ్ఞానం. ఎప్పుడైతే నీకు తెలియదమ్మా, చూడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కటి అలంకారాలు వేసుకుని కిరీటాలు పెట్టుకుని ఎంత బాగున్నారో, ఆ శివుడు ఉన్నాడే అబ్బా, ఆయన వేషం వర్ణించడానికి చాలా దీనిగా ఉంటుందిలే, అందుకు నేను ఆయన్ని పిలవలేదు. ఓహో అవునా, మూర్ఖుడా, శివుడు అనేటువంటి వాడు ఎక్కడో కొత్తగా రావాలా అని మనసులో అనుకుంది అని చేతిలో మాల పట్టుకుని నమశివాయ అని ఎక్కడ నిలబడిందో అక్కడ వదిలేసింది. అందుకని శివుడు ఎక్కడో ప్రత్యేకించి రావాలి, సర్వవ్యాపకుడు పరమేశ్వరుడు. ఎప్పుడైతే నమశివాయ అని మాల వదిలిందో అది కింద పడకుండానే శివుడు అక్కడ ప్రత్యక్షమై మాల, ఎప్పుడైతే మాల కంఠంలో పడిందో పరమేశ్వరుడు ఒక్కసారి అందరిని జీవించి అంతర్ధానం చెప్పాడు. మాకు కనబడి ఎక్కడి నుంచి రావాలా, అక్కడే కనబడి అక్కడే అంతర్ధానం చెప్పాడు. ఎప్పుడైతే హఠాత్తుగా విషయం జరిగిందో దక్షుడికి ఇది మెరుపులాగా అనిపించింది. ఒక్కసారి లేచాడు, చూశాడు, దుఃఖం కలిగింది. ఏది జరగకూడదు కూడా అదే కలిగింది. వెంటనే చతికిలు పడిపోయాడు సింహాసనం మీద బాధపడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు వచ్చి మందలించాడు, నువ్వు తప్పు చేశావు, పిలిపించకపోవడమే నీ తప్పు, ఎందుకంటే శివుడు అంటే ఏమనుకున్నావు అని ఇద్దరూ బోధించారు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఎవడు ఎంత బోధించినా అర్థం కాదు. కానీ ఒక్కడ అర్థమైంది, 10 మంది ముందు అమ్మాయి ఆయన్ని వరించాక ఇంకా తాను గొడవ పెట్టకూడదు, తాను మర్యాదగా పెళ్లి చేయాలి. అందుకు ఆ శివుణ్ణి పిలిపించి ఇష్టం లేకపోయినా కళ్ళు కడిగి సతీదేవి నుంచి వివాహం చేశాడు. నిజానికి శివ కళ్యాణం అయిపోయింది వాడు. శివుడికి 2 మార్లు పెళ్లిళ్ళు, 2 పెళ్లిళ్ళు కావు, 2 మార్లు పెళ్లిళ్ళు, మొదటి పెళ్లి. కానీ అసలు పెళ్లికి మనం వెళ్ళాలి కదా. సరే ఇక్కడ విషయాన్ని చూద్దాం. ఈ పెళ్లి జరిగింది, సతీదేవి సహితుడై పరమేశ్వరుడు కైలాసానికి చేరాడు. హాయిగా జరుగుతుంది, ఆనందంగా ఉంది, కైలాసవాసులందరూ సంతృప్తి చెందారు. ఎందుకంటే పరమేశ్వరుడు రూపరహితంగా ఉన్నప్పుడు శివశక్తి ఆత్మకంగా ప్రపంచ వ్యాప్తం, లీలగా రూపం ధరించి ఉన్నప్పుడు కైలాసవాసి, సగుణ బ్రహ్మముగా చెప్తే కైలాసవాసి, దుర్గుణ బ్రహ్మంగా చెప్తే సర్వవ్యాపకుడు. అంతే తేడా, సగుణ బ్రహ్మంగా కైలాసం నందు ఇప్పుడు అమ్మవారితో పాటు ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ప్రమద గణాలు సందడి సందడి, ఎంతవరకు మగరాజ్యం అయిపోయింది, ఇప్పుడు అమ్మ వచ్చింది. అంటే కైలాసం అంతా ఆనందంగా ఉంది, అమ్మవారితో కలకళలాడిపోతుంది. ఆ సమయంలో ఒక సభ జరిగింది, దేవసభ. ఆ దేవసభలో అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పటికీ దేవతల సభలు జరుగుతూ ఉంటాయండి. మనం ఒక డిపార్ట్మెంట్ పెట్టుకుంటేనే ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. మరి దేవతలకు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి, మనకు తెలియదు. మనకెందుకు చెప్పడం వాళ్ళ మీటింగ్లు, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ టాప్కే తెలియదు. మరి దేవతల మీటింగ్ మనకేం తెలుస్తాయి, కానీ వాళ్ళు నిత్యం కూడబోదుకున్న ప్రపంచంలో ఎప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తుంటారు. అయితే ఎప్పుడు దేవసభ జరిగినా కొన్ని మర్యాదలు ఉంటాయి. దేవతలందరూ కూడా అగ్రాసనాలపై ముగ్గురు కూర్చోబెడతారు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. మన దేవతా వ్యవస్థ ఏమిటో మనకు తెలియాలండి. మన అనేక మంది చెప్పుకున్నాం, హిందువులకు ఎక్కువ మంది దేవతలు ఉన్నారండి అని. హిందువులకు ఎక్కువ మంది దేవతలు లేరు, ఈ విశ్వంలో అనేక మంది దేవతలు ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు. దేవతలు ఉన్నవాళ్ళు మనం ఊహించుకున్న వాళ్ళు కాదు, మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటారు. ఎప్పుడు ఉంటారు వాళ్ళు? ఒక ఆవిడే దేవుడే, నేను ఈ మధ్య మతం మారిపోయాను, సూర్యుడికి దండం పెట్టచ్చా? నువ్వు మతం మారిపోయిన సూర్యుడు ఉన్నాడు, దండం పెట్టే వరకు సూర్యుడిలో ఉన్న దైవం కింద అనుగ్రహిస్తాడు. అంటే దండం పెట్టకపోతే నువ్వు నష్టపోతావు, నువ్వు నీరు తాకపోతే నీకు దాహం తీరదు, నీటికేమీ నష్టం లేదు. కనుక దేవతలు ఎప్పుడు ఉన్నారు, వాళ్ళని ఆరాధించిన వాళ్ళు ధరించిపోతారు. కనుక హిందువులు ఉన్న దేవతలను తెలుసుకున్న వాళ్ళే కానీ లేని దేవతలను ఊహించిన వాళ్ళు కాదు. కనుక దేవతలు ఎంతమంది ఉన్నారు? దేవతలు ఎంతమంది అంటే మొత్తం ప్రధానంగా 33 దేవతలు. ఎక్కువ మంది లేదండి, మనం 33 కోట్లు అంటాం. కోట్లు అంటే గ్రూప్. ఒకరుంటే వారి వెనకాల 10 మంది ఉండరా? ఒక పెద్ద హెడ్ ఉన్నాడంటే స్టాఫ్ ఉంటుంది. అలాగే 33 ముగ్గురికి సమూహం 33 కోట్లు. 33 ఎవరు నేను చెప్పేస్తాను. బసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, అశ్విని దేవతలు 2. వీళ్ళు మొత్తం 33. వీళ్ళ వల్ల ప్రపంచం నడుస్తుంది. తెలుసుకుంటే ఎక్కువ నేను డీటెయిల్స్ చెప్పడానికి సమయం లేదు. ఆ దేవగణం అంతా కూర్చున్నారు. వీళ్ళందరికీ ప్రధానం సృష్టిస్థితులయ్యే కారకమైన బ్రహ్మ విష్ణు రుద్రులు. వాళ్ళకి ఎప్పుడు ప్రధాన స్థానం ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటారు. అలా ప్రధానంగా కూర్చున్న వాళ్ళెవరు? బ్రహ్మ విష్ణు రుద్రులు. ఇంకా వీళ్ళు కాకుండా ప్రజాపతులు, మనువులు, మహర్షులు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు ఇంతమంది ఉన్నారండి ఆ సభలో, దేవత సభ. అయితే ఈ సభలో ఎప్పుడైనా మర్యాద ఏంటి అంటే 3 ప్రధానంగా కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ వారి వారి ఉచిత స్థానాల్లో కూర్చుంటారు. దక్షుడు కొంచెం లేటుగా వచ్చేట సభకి, ఎందుకంటే బిఏ అయితే కాస్త లేటుగా రావాలి. ఎందుకంటే అప్పుడు కానీ అందరూ గుర్తించారు అడుగు బాధ. తను ముందు గుర్తింటే అయిపోతాడు. అందుకే అందరు జనాలు అందరూ వచ్చేవారు అని ఫోన్ వెళ్ళాలి. అప్పుడు కూడా బయలుదేరి వస్తాడు. ఆ వచ్చి కొంచెం హడావిడి చేయాలన్నమాట. అది అహంకారం ఉండదు అంతా కూడా. ఇప్పుడు దక్షుడికి మధ్య కొంచెం పోస్ట్ పెరిగిందిటండి. ఎందుకంటే శివుడికి మామగారు అయ్యాడని చెప్పి బ్రహ్మదేవుడు ప్రజాపతికి హెచ్చరిక చేశాడు. తన పోస్ట్ ఎప్పుడైతే పెరిగిందో కొంచెం పొజిషన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి అందరూ కూర్చొని కొంత ఆలస్యంగా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ప్రజాపతుల్లో పెద్దవాడు కనుక మిగిలిన దేవతలందరూ లేచి నిలబడ్డారు. కానీ బ్రహ్మ విష్ణుద్ధులు మాత్రం లేవలేదు. వాళ్ళు లేవకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్నవాడు, బ్రహ్మస్థానంలో కూర్చున్నవారు ఇతరులు వచ్చారని లేవకూడదు. అలాగే పురాణం చెప్పేవారు, వేద పఠనం చేసేవారు ఇతరులకు నమస్కరించరాదు, ఇతరులు రాగానే లేవకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఆ పురాణ రూపుడైన పరమాత్మను సమయంలో ఆవహింపజేసుకుంటారు. కనుక మర్యాద ఇవన్నీ కూడా ఇవేవి అహంకారాలతో మర్యాద. అందుకని బ్రహ్మ విష్ణుద్ధులు కూడా లేవలేదు, వాళ్ళు లేవకూడదు. అయితే ఈ ప్రజాపతి వచ్చాడు, అందరూ అయితే నిలబడ్డారు, వీళ్ళు 3 లేవలేదు. వెంటనే కొంచెం ఫీల్ అయ్యాయి. ఆ ఫీలింగ్ కూడా ఎవరి మీద అనుకున్నారు? శివుడి మీద. బ్రహ్మగారు లేకపోతే ఏమి అనుకోలేదు. ఎందుకంటే ఆయన నాన్నగారు పెద్ద ఆయన. ఈ విష్ణువా, బ్రహ్మగారు కూడా నాన్నగారు, ఈ శివుడు నా అల్లుడు. నిన్నటి వరకు ఏమో మాకు తెలియదు, ఇప్పుడు అల్లుడయ్యాడు కదా. అల్లుడైనప్పుడు మామగారు లేవాలేదా? చూడండి, పరమేశ్వరుడు అంతటి వాడు, అల్లుడైనంత భద్రాన అతని భావంలో ఎలాంటి మార్పు వచ్చింది? అల్లుడైనప్పుడు కాస్త మామ వచ్చేవాని పలకరించాలి, కూర్చోనైనా అనాలి, లేవడమైనా లేవాలి. ఇదివరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు ఎంత మర్యాద చేయాలి? చేయలేదని లోపల పెట్టుకున్నట్ట మనసులో. పాపం శివుడా, అవమానించాలని లేదు, సన్మానించాలని లేదు. ఆయన ఆయన గారిని ఉన్నాడు, భావం అంతా వీడింది. మొత్తాన్ని సభ అయిపోయిందండి. ఇంటికి వెళ్ళాడు. కానీ మహాబాధగా ఉంది, ఎంత అవమానించాడు నన్ను. దేవసభలో నన్ను అవమానించాడు, నిజంగా అవమానించాడు వీడి భావం అని. దానితో నేను అతన్ని అవమానించాను, నన్ను దేవసభలో అవమానించాడు. కనుక దేవతలందరూ ఉండేటువంటి ఒక యజ్ఞం చేస్తాను. ఆ యజ్ఞానికి అతన్ని రానివ్వండి, యజ్ఞ భాగం శివుడికి లేకుండా ఒక యజ్ఞం చేస్తాను అనుకున్నాడు, ప్లాన్ చేశాడు. ఎప్పుడైనా సంప్రదాయ విరుద్ధంగా ఆలోచిస్తే ఇన్ని ప్రమాదాలు ఉంటాయండి. సంప్రదాయ సమ్మతంగా ప్రతి వారికి దేవతలందరికీ ఆహుతి ఇవ్వాలి. అందులో దేవదేవుడు మహాదేవుడైన శివునికి ప్రత్యేక ఆహుతి ఇవ్వాలి. అందుకే యాగం చేసేటప్పుడు రుద్రునికి ఆహుతి ఇవ్వగానే అపామృత్య అంటారు, వెంటనే నీటిని ముట్టుకుంటారు. ఇప్పుడు కొందరు వైదికులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. దాన్ని వెంటనే తీసుకుని శివద్రోహులు రుద్రుడికి ఆహుతి ఇవ్వగానే నీరు ఎందుకు ముట్టుకుంటారంటే అపవిత్రమైలేవి నీరు ముట్టుకున్నారంటే అని కొందరు పాపాత్మను వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నారు. ఎందుకు ముట్టుకున్నారంటే అందరి దేవతలు లాంటి వాడు కాడు, ఆయన ప్రత్యేకమైన దేవత. అందుకే ఇతర దేవతలను మరొక దేవతతో కలిపి ఆహుతి ఇవ్వచ్చు, కానీ శివుడికి ప్రత్యేకమైన ఆహుతి ఇవ్వాలి. ప్రత్యేకమైన ఆహుతి ఇచ్చాము అని చెప్పడం కోసం నీరు ముట్టుకుంటారు. అది తెలుసుకోవాలి. ఇది ఒక రహస్య విషయం. అలాంటి శివుడిని లేకుండా ఏం చేస్తానన్నాడు అడిగిన. ముందు యజ్ఞం చేసినప్పుడు అందరూ అనుమతి తీసుకోవాలి కదా. చిన్నగా బ్రహ్మగారి దగ్గరికి, విష్ణువు దగ్గరికి వెళ్ళాట, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇదే ముద్ర నీకు అన్నారు. తప్పు, సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళకూడదన్నారు. ఏమో నా ముచ్చట ఇదండి, నేను చెయ్యాలనుకుంటున్నాను, మీరు ఎలాగైనా ఒప్పుకోవాలన్నారు. కొందరు పిల్లలు మారణం చేస్తారు కదా, అలా చేస్తే కొంచెం విష్ణువు ధ్యానంలోకి వెళ్ళాట. ఓహో, వీడికి ఇలా బుద్ధి రాదు, ఏదో దీని వెనకాల సంకల్పం ఉన్నది. అందుకు అయితే ఒక్కడు గుర్తుపెట్టుకో, మమ్మల్ని ఎందుకు తెచ్చినట్టన్నా? మీరు లేకపోతే యజ్ఞం ఎలా అవుతుంది? యజ్ఞేశ్వర అని నిన్ను అంటారు కదా నారాయణ, యజ్ఞోదయ విష్ణువు, నువ్వు యజ్ఞస్థలు. పైగా ఏది చెయ్యాలన్నా బ్రహ్మగారు మా నాన్నగారు ఆయన ఉన్నారు, మీరు ఇద్దరు లేకపోతే ఎలాగా? కనుక నా యజ్ఞానికి మీరు రక్షగా ఉండాలి. ఎందుకంటే చేస్తున్న తప్పని తెలుసు, దానివల్ల ప్రమాదం రాకుండా కాపాడటానికి వీళ్ళిద్దరు ఉండాలి. ఆ అప్పుడు విష్ణువు గొప్ప మాట అన్నాడు, మేము ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేస్తాం అన్నాడు. ఆయన ఇలానే మాట్లాడతారు, లోపల ఏదో దారి ఎంత మేరకు అంటే నువ్వు మమ్మల్ని రక్షించమన్నందు కాను, ఎంత చేయాలో అంత చేస్తాం. అంటే తర్వాత పైన ఉందనమాట. ఇదంతా లీలారచన అంటే వీడికి గట్టిగా బుద్ధి చెప్పాలని సంకల్పించుకుని ఒకడు గుర్తుపెట్టుకో, శాస్త్ర సమ్మతం కాని పనులు మాత్రం ఎక్కువ సఫలం కావచ్చుమా, ఇది జాగ్రత్త పెట్టుకున్నా. సరే ముందు ఒప్పుకున్నారు కదా, ఏదోలాగా తనలో ఉన్నటువంటి అక్కసు తీర్చుకోవడానికి బాగా కుదిరింది. వెంటనే యజ్ఞాన్ని అన్ని ఏర్పాటు చేశాడండి. ఆ యజ్ఞంలో దేవతను పిలిచాడు, పొజిషన్లో ఉన్నవాడు పిలిస్తే కాదని వాడేవాడండి, ఇష్టమున్నా లేకపోయినా పవర్ ను గౌరవించాలి కనుక వచ్చి కూర్చున్నారు దేవతలందరూ కూడా. ఇటువైపు ఋషులు వచ్చారు, అందరూ కూర్చున్నారు. చూసారా, పురాణ కథను వెతుకుతూ ఉంటే మనకి ఎన్ని మన హృదయాన్ని బోధ పెరుగుతుంటాయో. ఎందుకంటే మనస్తత్వం అంతా పురాణంలో చూపిస్తాడు, మన కథలే పురాణాల్లో కనిపిస్తాయి. మనల్ని మనం బాగు చేసుకోవడానికి పురాణ కథలు చూసి అర్థంగా సవరించుకోవచ్చు. ఎవడు దక్ష ప్రజాపతో ఎవడు ఏ ప్రజాపతో మనకే తెలుసు. మొత్తానికి జరుగుతున్నది ఏమిటి, శివుడు లేని యజ్ఞం. అందరూ కూర్చుని ఉన్నారు, అయితే కొందరు మహర్షులకు తెలియకొచ్చేసారు. అందులో ఒక ఆయన దధీచి, అప్పటికి ఇంకా వెన్నుము తిప్పలేదండి దధీచి. ఇంకా ఏనాటి కథ ఇది, దధీచి సామాన్యుడు కాదు, గొప్ప యోగి. ఇంకా గౌతముడు లాంటి అనేక మంది మహర్షులు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను శివుడు లేకపోవడం చూస్తే నచ్చలేదు. దధీచి మాత్రం లేచాడు, లేచి దక్షుడిని అడిగాడు, ఇదిగో సభంతా బాగుంది, పెద్దవాళ్ళందరూ కనబడుతున్నారు, ఋషులందరూ గోచరిస్తున్నారు, సరే శివుడు రాలేదేంటి అని అడిగాడు. పైగా ఒక మాట ఉన్నదండి ఇక్కడ, గొప్ప మాట, అర్థహీనం పైన వాక్యంబును, యోగాహీనం పైన సౌఖ్యంబును, తిలలేని తత్వనంబును, దర్భలేని సంధ్యానందనంబును, శివుడు లేని కర్మంబులు నిరర్థములు అన్నాడు. ఇక్కడ అందమైన మాట, అర్థం లేని వాక్యము, భార్యని విడిచిపెట్టి సుఖపడడం అది వ్యర్థం కదా. ఏ భోగం అనుభవించినా భార్య ఉండాలి కదా, భార్య లేకుండా సుఖపడడం అనేది చాలా బాధ. భార్య లేదు కదా సుఖపడదాం అనుకుంటే అది ప్రారంభం ఉంటుంది, అది అనకూడదు. ఏ సుఖమైనా భార్యతో సహా అనుభవించాలి. యోగా విహీనం పైన సౌక్ష్యంబులు, సంతాన విహీనం పైన దాంపత్యంబులు, ఎన్ని విషయములు చెప్తున్నటువంటి, దర్భలేని సంధ్యావందనమును, తిరుడు లేని తప్పడంబును ఎలా వ్యర్థము, శివుడు లేని కర్మంబును వ్యర్థం. అసలు శివుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ ఎంత వివరిస్తున్నాడు చూడండి దధీచి, మనకు తెలియాలి. ఒక పని మనం ప్రారంభించాం, ప్రారంభించడం అంటే సృష్టి. ఆ పని ఏ లోపము లేకుండా చక్కగా జరగాలి, అది స్థితి. పని పూర్తవాలి, ఎవడైనా అంతే కదండి పని పూర్తవాలి అనుకుంటాడా లేదా. పని పూర్తవడం అంటే అర్థమేంటి, పని ఎప్పుడు పూర్తవుతుంది, ఇది ఆలోచించండి. తల్లి చెప్తాను, పని సంపూర్ణత ఎప్పుడు, పనికి సంపూర్ణత ఎప్పుడు అంటే మనం పని చేసి కూర్చోవడం కదా, ఫలితం రావాలి అంతే కదా. పనికి సంపూర్ణత ఏది, ఫలితం రావాలి కనుక. ఫల పనికి సంపూర్ణత పూర్తి ఫలము, అంటే మనం పని చేసి కూర్చుంటాం కానీ ఫలం రావాలా లేదా. ఒక యజ్ఞం చేశామండి, మొత్తం అగ్నిహోత్రం అంతా వేశాం, నిర్విఘ్నంగా యజ్ఞం జరిగిపోయింది, మఠం వేసి కూర్చున్నాం, ఆ యజ్ఞ ఫలం ఎవరిస్తాడు. యజ్ఞం చేసి కూర్చోవడం వరకే మీకు తెలుసు, యజ్ఞం చేసిన తర్వాత ఫలం రావాలా లేదా, ఫలం లేకపోతే యజ్ఞం చేస్తామా. మీకు ఫలం రాదు అని చెప్పండి, ఎవడైనా వస్తాడా. మీరు శివ కళ్యాణం వినడం వల్ల చాలా పుణ్యం అంటే మీరు వచ్చి కూర్చుంటారు, ఏం ఫలం లేదండి రండి అంటే ఒక్కరైనా కూర్చుంటాడండి. మీరు ఏ పనికైనా ప్రయోజనం అనేది ఉంటుంది, అవునా లేదా. కనుకని పని ప్రారంభించడానికి బ్రహ్మగారు సృష్టి, పని చక్కగా జరగడానికి విష్ణువు, పని పూర్తవాలంటే దేనితో పూర్తవుతుంది, పని ఫలంతో పూర్తవుతుంది. కనుక పని పూర్తి చేసేవాడు ఎవడు, పరమేశ్వరుడు. అంటే ఏమిటి, ఫలప్రదాత. ఈశ్వరుడు అంటేనే ఫలప్రదాత, ఆయనతోనే లయమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఇదే సంహారము, నీ పనికి చక్కటి ఫలం ఇచ్చే నీ పనిని పూర్తి చేస్తున్నాడు. కనుక ఫలప్రదాత ఈశ్వరుడు, అంటే ఈశ్వరుడు అనగా కర్మ ఫలప్రదాత. అలాంటి నువ్వు యజ్ఞమనే కర్మ చేస్తున్నావు, ఫలప్రదాతను రప్పించవా. ఫలప్రదాతను రప్పించినప్పుడు ఇంకా నీ యజ్ఞం ఏ సఫలం ఉంటుందయ్యా. పరమేశ్వరుడు లేనప్పుడు యజ్ఞ ఫలం రాదు సరికదా, ఆయన్ని విస్మరిస్తే యజ్ఞం దుష్ఫలం ఇస్తుంది అని బోధించాడు. బోధించితే అర్థం కాలేదానికి, నేను కావాలని శివుడిని రప్పించలేదన్నాడు. శివుడు లేని యజ్ఞంలో మేముండమన్నాడు, మీరు వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు ఉండవలసి అని అంటారు. వెంటనే దధీచి శివుడు లేని యజ్ఞంలో మేము కూర్చొని ప్రధానత వహించమని దధీచి మహర్షితో పాటు కొంతమంది మహర్షులు వెళ్ళిపోయారు, మరికొంతమంది కూర్చున్నారు. అంతేనండి, భగవంతుడు ఉన్నాడని తెలిసి కూడా లోకంలో మెరమెత్తుల కోసం మర్యాదల కోసం కొంతమంది భగవంతుడు విస్మరించి తీరుస్తారే వాళ్ళని ఇక్కడ అర్థం చేస్తారు. ఇలా మిగిలిన దేవతలు ఋషులు ఫోన్లో ఏం పోయింది, ఇదేదో జరగని అని కూర్చుడిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు అక్కడ, కూర్చోలేక వెళ్ళలేక అవసరపడుతుందండి. ఆయన చూసి వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ నుంచి వెళ్ళి ఊరికి వెళ్ళిపోవడం కాదు, ఏదైనా మంచి పని చేసుకురావాలి. వీరికి బుద్ధి చెప్పాలని బయలుదేరాడు ఒక ఆయన. ఆయన పేరే నారదు. మహాత్ముడు ఉన్నాడే, ఈ నిజానికి నారదుడు అంటే సామాన్యం కాదు. మీకు చిన్న విషయం చెప్తా. ఈ మధ్య అమెరికాలో టియాసిలే అనే ప్రాంతం ఉంది. అక్కడ మౌంట్ రేనియర్ అనే పర్వతం ఉంది. పేర్లు మారే కానీ అక్కడ అద్భుతంగా మంచు కప్పబడి కైలాసవర్గంలో ఉందండి. ఆ తోవలు వస్తూ ఉంటే అద్భుతమైన జలపాతం ఉంది. ఆ జలపాతానికి పేరు ఏంటో తెలుసా? నారదా ఫాల్స్. నేను ఆశ్చర్యపోయి నారదా ఫాల్స్ అని పేరు ఎందుకు పెట్టారయ్యా అని అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ ఫలకం రాసిందండి. ఫలకం చూసి అబ్బా నా భారతదేశం అంత గొప్పదని అని పెట్టాడు. ఫలకంలో ఏం రాసిందో తెలుసా? ఈ నారద జలపాతం పేరు ఎందుకు పెట్టామంటే, ఈ జలపాతం సమీపంలో ఉన్న అరణ్యంలో ఉన్న జలపాతం వద్ద చాలా మందికి ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి. అందుకు మేము నారదా ఫాల్స్ అని పేరు పెట్టాం. ఎందుకు పెట్టామంటే, నారదుడు అనగా వాళ్ళ రాసింది దివ్యత్వానికి మానవత్వానికి అనుసంధానం చేసే శక్తి అని అంటాడు. మనకంటే నారదుడు అడ్డుకోడు సార్, వాడు బాగా అర్థం చేసుకున్నాడు. పాశ్చాత్యుడు ఆయన ఎంత చక్కగా చెప్పాడు. నారదుడు అనగా దివ్యత్వానికి మానవత్వానికి అనుసంధానం. ఆయన అక్కడ శక్తిని ఇక్కడికి లింక్ పెడతాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే అక్కడ మనం చూపిస్తాడు. అందుకే పురాణాల్లో ఈ లింక్ లేకుండా ఏమి జరగదు. అందుకే ఇది మామూలు బ్రహ్మర్షో రాజర్షో దేవర్షి సామాన్యుడు కాడు. అందువల్ల ఇక్కడ భగవత్ శక్తితో అనుసంధానం జరుగుతోంది కనుక జలపాతానికి నారద జలపాతం పేరు పెట్టామని రాశారు. అంటూ ఈ హిందూ మైథాలజీలో ఇలా వర్ణించబడిందని హిందూ శబ్దం కూడా ఇక్కడ వాడారు. ఇంకా ఆనందం కలిగిందని ఇక్కడ. అందుకే ప్రపంచ వ్యాప్తమైన హిందూ మతంలో పుట్టినందుకు మనం గర్విస్తూ మరొకసారి నమస్కారం చేస్తున్నాం. అది నారదు. మొత్తానికి నారద మహర్షి ఇప్పుడు ఏం చేశాడు? చిన్నగా బయలుదేరాడు కైలాసానికి. వెళ్ళి ఆయనతో చెప్పాడు, ఇదిగో ఇంకో విషయం చెప్తా అన్నాడు. ఏది ఎలాగనంటే ఏమిటన్నాడు, నిన్ను అవమానించాలని దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు వారి తలదవరదు కానీ అన్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే నిందాస్తుతులు గతీతుడు. ఆయనకి ఏవి పక్క, ఆయన భక్తులే నన్ను నిందాస్తుతులు గతీతులు అవుతారు. యోగీశ్వరేశ్వరుడైన ఆయనకి ఇవన్నీ పడతాయా? ఆయనకి ఏం పట్టలేదు. వారి తలదవరదు కానీ అన్నాడు. తాను వచ్చిన ప్రయోజనం ఇక్కడ నెరవేరలేదు. ఇంత కామ్గా అయిపోతే ఎలాగా? చిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నీకే ఈ సంగతి తెలుసా అన్నట్ట. ఏమి ఎరగినట్టు ఏంటి ఆయన, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నట్ట, నీ తర్వాత పుట్టిన అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆయుళ్ళతోనూ కుటుంబాలతోనూ బయలుదేరారు. ఏ నీకు ఆహ్వానం కూడా పంపలేదు అని అడిగాడు తెలియనట్టు. అయ్యో నాకు తెలియలేదు నాన్న, ఇప్పుడు తెలిసింది కదమ్మా, ఏం చేయాలో ఆలోచించుకోమ్మా, నేను చూసుకుంటానని వెళ్ళాను. అప్పుడు ఆవిడ బయలుదేరింది. బయలుదేరి ఆయన తండ్రిక, నేను వెళ్ళనా? ఎక్కడికి? దక్షిణ యజ్ఞం చేస్తున్నాడు. నీకు పిలిచాడా? పిలవలేదు. పిలవని పేరెంట్ ఆయనకి వెళితే చావుతో సమానమా? ఇది గొప్ప మాట అండి. నిజంగా తర్వాత జరిగింది అదే అవనాలే నుంచు. అందుకే శాస్త్రం పిలవని పేరెంట్ ఆయన వెళ్ళకూడదు అని అంటే, మన పుట్టింట్లో యజ్ఞమే కదా వెళ్ళచ్చు. పైగా యజ్ఞం మంచిది జరిగేటప్పుడు ఎవరైనా వెళ్ళచ్చు కదా అన్నది గుర్తుపెట్టుకో. ఎవరైనా యజ్ఞం చేస్తే ఎవరైనా వెళ్ళచ్చు, కానీ బంధువులు యజ్ఞం చేస్తే మాత్రం పిలిస్తే కానీ వెళ్ళరాదు. ఎన్ని ధర్మం వచ్చినట్టు చెప్తే ఏమైనా నేను వెళ్ళి తీరుతాను. ఒకవేళ మా నాన్న పొరపాటు చేస్తే బుద్ధి దిద్దుతాను అన్నాను. దిద్దితే బాగుపడే బుద్ధి కాదు మీ నాన్న అన్నాను. ఎలాగైనా వెళ్తాను, నాకు మాత్రం సరదా ఉండదా అంటే పుట్టింటికి. మీరు రండి, మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను అంటే వెంటనే అన్నాడు. నువ్వు దక్షపుత్రికి వచ్చా, నా మాట ఎందుకు వింటావు? ఆ మాటలో ఎంత ఉన్నదండి. ఎందుకంటే శివనిందాపురం లేని వాడు కూతురు కలిగితే నీకు నా మీద ఇద్దే గౌరవం, అదొక అర్థం. ఇంకోటి దక్షపుత్రిక అనే మాట ఇంకా ఆవిడ భరించలేకపోయారు. శివనింద చేసేవాడి కూతురు అని చెప్పినటువంటి మాట భరించలేకపోయారు. వెంటనే నిర్ణయించుకుంది, ఇంకా నాకు ఈ టైటిల్ ఉండకూడదు, దక్షుడు కూతురు నేను ఉండకూడదు. ఇది నిర్ణయించుకుని పైగా ఇంకో మాట అనుకుంది, నేను ఎవరిని? ఆయన యొక్క శక్తి లీలగా నేను ఆయన కుమార్తెగా పుట్టి మళ్ళీ చేపట్టినా ఈయన గుర్తించదు ఆయన శక్తినేనని. నేను దక్షుడు కూతురునా ఆయన శక్తినా? చూడండి ఆలోచిస్తుంది, నేను ఆయన శక్తి. కానీ మాటల సందర్భంలో ఆయనే మర్చిపోయాడు ఆయన శక్తిని. ఒక్కొక్కసారి మనం ఆవేశం వచ్చినప్పుడు మాటలు వచ్చినప్పుడు మన స్థితిని మనమే మర్చిపోతాం. అందుకు పరమేశ్వరుడు కూడా అదొక లీల అండి. వాళ్ళందరూ మనలాంటి వికారాలు అనుకోవద్దు. అంటే శివుడు సతీదేవుడు కొట్టుకున్నారన్నమాట అని మనము రెడీ అయిపోకూడదు. మనలాంటి పనులే అక్కడే కనబడతాయి. దేవతల స్థాయిలో కోపాలు తాపాలు శాపాలు ఇవి కనబడతాయి. మనం అనుకుంటాం మనలాగే అని కాదు. తెలుసుకోండి, కొన్ని భావాలకి భౌతిక స్థాయి లౌకిక స్థాయి దివ్యత్వ స్థాయి అని రెండు ఉంటాయి. దీన్ని హ్యూమన్ ప్లేన్ అండ్ డివైన్ ప్లేన్ అని చెప్పండి. ఇప్పుడు చీమలు కుక్కలకి కోపాలు వస్తాయి, మనకి కోపాలు వస్తాయి, రెండు ఒకటేనా? స్థాయి భేదం ఉంది కదా. అదేవిధంగా దేవతల కోపాలు అంటే ముఖ్యంగా ఈశ్వరుడు యొక్క కోపాలు లీలలు. లీలలు అంటే వాటి వల్ల లోకానికి ఏదో క్షేమం చేయబోతారు. అందుకే మనం చేస్తే కర్మలు, వాళ్ళు చేస్తే లీలలు. అంటే మన కర్మలకి లీలలు అని పేరు పెట్టకూడదు. ఇంకా పెట్టదలుచుకుంటే కర్మకు ఒత్తి పెట్టు, కర్మలు అంతే తప్ప లీలలు కావు. లీలలు ఈశ్వర కృత్యములే లీలలు, ఈశ్వర కృత్యములు లీలలు, మానవ కృత్యములు కర్మలు.